సిసిడి నంబరు 233 రెండో భాగం పాండే కతిజరా జిల్లా గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ 17/5/2005 కానీ పవిత్రత యొక్క సహయోగము ఇవ్వలేకపోయారు. ఏంటి ప్యూరిటీ ఆ సహయోగం ఇవ్వలేకపోయారు. అందుకే వాళ్ళు 1000 భుజాల రూపంలో గానం చేయబడ్డారు. ఆ 1000 భుజాల బ్రహ్మ ఇప్పుడు పాత్ర చేస్తున్నారు. బ్రహ్మ యొక్క పాత్ర స్థాపనా కార్యంలో అంతిమం వరకు కూడా నిర్ధారించబడింది. ఆ బ్రహ్మ ఎవరు ఒక్కరు ఉండరు. 4 ముఖాలు చూపిస్తారు, 5 ముఖాలు చూపిస్తారు. చతురాననుడు అంటారు, పంచాననుడు అంటారు. తప్పకుండా ఇన్ని ముఖాలున్నటువంటి ఒక వ్యక్తి ఉండరు. నంబర్ వారుగా పాత్ర చేసేటువంటి ఆత్మల యొక్క పేర్లున్నాయి. ఈ ప్రియారిటీ ఇవ్వబడుతుంది. మొదటి బ్రహ్మ, రెండవ బ్రహ్మ, మూడో బ్రహ్మ, నాలుగో బ్రహ్మ. కాబట్టి బ్రహ్మ రూపంలో ఈ కార్యము నడుస్తూ ఉంటుంది. ఆయన ఏ తనువులో ప్రవేశించినా ఆయన పేరు బ్రహ్మ అని పెడతారు. ఆ బ్రహ్మ ద్వారా సృష్టి ఇప్పుడు జరుగుతోంది. మొదట దేవతల సృష్టి తయారవుతుంది, తర్వాత బ్రాహ్మణుల సృష్టి తయారవుతుంది మొదట, తర్వాత దేవతల సృష్టి తయారవుతుంది, తర్వాత క్షత్రియుల సృష్టి తయారవుతుంది, తర్వాత వైశ్యుల సృష్టి తయారవుతుంది, తర్వాత శూద్రుల సృష్టి తయారవుతుంది. శూద్రులలో మరియు దేవతలలో తేడా తప్పకుండా ఉంటుంది. దేవతలు నిర్వికారి అని గానం చేయబడతారు, శూద్రులు వికారీలు అని గానం చేయబడతారు. అంటారు కదా పాకివాడు అని, అంటే అతని ద్వారా అటువంటి కర్మ ఏదో చేయబడింది అందుకని పాకివాడు అని అంటారు. శూద్రుణ్ణి నీచ దృష్టితో చూస్తారు. ఎందుకు చూస్తారు తక్కువ దృష్టితోటి, నీచ దృష్టితోటి? ఎందుకంటే వికారి కనుక. నిర్వికారి బ్రాహ్మణులుంటారు. ఆ బ్రాహ్మణులను రాజులు తమ మంత్రులుగా చేసుకుని పెట్టుకునేవాళ్లు. మాకైతే ఇంత తెలివి లేదు, మేమైతే వికారి రాజులము. ఈ బ్రాహ్మణుల దగ్గర నుంచి మేము సలహా తీసుకుని మా కార్యం నడుపుకుంటాము, మా దేశాన్ని మా రాజ్యం నడిపించుకుంటాము అని అనుకుంటారు. వీళ్ళ బుద్ధి శుద్ధమైంది. వీళ్ళు మనకు శుద్ధమైనటువంటి సలహా ఇస్తారు. కనుక నిర్వికారితనానికి పూజ జరుగుతుంది. స్త్రీ పురుషుడు, వివాహిత పురుషుడు, వివాహిత స్త్రీ. కన్యా, కుమారుడు వీరందరిలోకూ కూడాను అందరికన్నా ఎక్కువ పవిత్రంగా ఎవరుంటారు? కన్యా అందరికన్నా ఎక్కువ పవిత్రంగా ఉంటుంది, ఎందుకని? నేడు సన్యాసులు పవిత్రంగా ఉండరా, ఎందుకని? ఎవరన్నా సన్యాసి ఉంటే ఎవరన్నా వెళ్లి ఆ సన్యాసిని గ్రామంలో ఉన్న అతను తీసుకురండి, పిలుచుకురండి, సన్యాసి పవిత్రంగా ఉండడా? ఎవరో ఏదో అన్నారు. అయితే బాబా అంటున్నారు సన్యాసి కూడా ఎప్పుడైతే నవదుర్గ పూజ జరుగుతుందో అప్పుడు అతను కన్యలకి కూడా పూజ చేస్తాడు, వాళ్ళ పాదాలు పూజ చేస్తారు. దీని ద్వారా ఏం రుజువు అవుతుంది? కన్యలు పవిత్రంగా ఉంటారు వాళ్ళకన్నా అని. అందుకే వాళ్ళు వెళ్లి కన్యలకి పూజ చేస్తారు. మరి అదే కన్య వివాహం అయిన తర్వాత ఆ సన్యాసి కళ్ళు వెళ్లి పట్టుకుంటుంది, ఏమైపోయింది, ఏమైనా అయిందా? ఒకే రోజులో ఏమైపోయింది? ఎందుకంటే ఆమె వికారి అయిపోయింది, శక్తి క్షీణం అయిపోవచ్చింది. స్త్రీ శక్తి అవనండి, పురుష శక్తి అవనండి, ఈ రెండు శక్తులు కలయిక వల్ల పిల్లలు పుడతారు. ఆ శక్తి క్షీణమైపోయినప్పుడు, పతితమైనప్పుడు వాళ్ళను పతితులు అంటారు. మరి ఆ శక్తి ఎవరైతే క్షీణం కాదో ఆయనని మన భారతీయ పరంపరలో అమోఘ వీరుడు శంకరుడు అంటారు. అమోఘ వీరుడు శంకరుడు అంటారు అనగా ఆయన యొక్క బీజం ఎప్పుడు కిందకి పడిపోదు, అందుకే ఆయన మొత్తం ప్రపంచంలోనే పూజనీయుడు అయ్యారు, అందుకే పవిత్రతకు చాలా విలువ ఉంది. ఏ కొత్త ప్రపంచం తయారవుతుందో అక్కడ అందరూ పవిత్రంగా ఉంటారు, అందరు మనుష్యాత్మలు. అందుకే ప్రకృతి మొత్తం కార్యమంతా కూడా సంపన్నం చేస్తుంది. చెట్లు ఎలాంటి ఎలాంటివన్నీ వస్తాయంటే వాటి నుంచే భోజపత్రాలు అనేటువంటి పెద్ద పెద్ద వస్త్రాలు వస్తాయి, మంచి మంచి వస్త్రాలు వస్తాయి. పక్షులు ఎలాంటి ఎలాంటి పెద్ద పెద్దవి పుట్టుకొస్తాయంటే అవి పుష్పక విమానం అనే యొక్క కార్యం చేస్తాయి. వాటికి ఇటువైపు సైగ చేస్తే ఇటువైపు వెళ్తాయి, ఇటువైపు సైగ చేస్తే ఇటువైపు వెళ్తాయి, పైకి వెళ్ళు అంటే పైకి వెళ్తాయి, కిందకి రా అంటే కిందకి దిగొస్తాయి. ఇదే ప్రకృతి సౌందర్యం ఉంటుంది. మనుషులకి ఎటువంటి కార్ఖానాలు ఆర్ఖానాలు తెరవాల్సిన అవసరం ఉండదు. అంతా కూడా అన్ని కూడా లభిస్తాయి. సుఖశాంతి పూర్తిగా ఉంటుంది. అశాంతి అనే విషయమే లేదు. అలసిపోవడం అనేదే లేదు. అలసిపోవటం యొక్క పేరు రూపమే ఉండదు. ఈనాడు మనిషి మామూలుగానే పనిచేయడానికి ఇష్టపడటం లేదు. ఆఫీసర్లను చూడండి, లేదా పెద్ద పెద్ద ఆఫీసులకు వెళ్లి చూడండి. అందరూ కూడా పని ఎగ్గొట్టి ఉల్లాసంగా గడుపుదామని చూస్తుంటారు. ఊళ్ళకెళ్ళి చూడండి, ఇంజనీర్లను వెళ్ళి చూడండి. అందరూ భ్రష్టాచారులు. డబ్బులు తీసుకురండి, మేము రోడ్డు ప్లాన్ పాస్ చేస్తాం అంటారు. అలా ఎందుకు అవుతూ వచ్చింది? ఈ దొంగ సంపాదన ఈ విధంగా ఎందుకు జరుగుతూ వస్తోంది? ఎందుకవుతుందంటే, ఎందుకంటే ఈనాడు మనిషి చాలా అలసిపోయాడు. దేహాభిమానం ఎంత పెరిగిపోయిందంటే ఈ రోజు మనుషుల ద్వారా ఏ పని జరగడం లేదు. ప్రతి వాళ్ళు కూడా దొంగ సంపాదన చేద్దామని చూస్తున్నారు. ఇప్పుడు భగవంతుడు వచ్చి సృష్టిని మారుస్తున్నారు. పిల్లల్లారా, ఇది కూడా వచ్చి చెప్తున్నారు. పిల్లల్లారా, నేను ఎటువంటి సృష్టిని తయారు చేయించి వచ్చానంటే అక్కడ మీరు ఏ పని చేయవలసిన అవసరం ఉండేది కాదు. ఈ రోజుకి 200 సంవత్సరాల క్రితం కూడా ఇంట్లో సభ్యులందరూ కూడా పనులు చేసేవాళ్ళు కాదు. ఇంట్లో ఒక్క యజమాని మాత్రమే సంపాదన చేసేవాళ్ళు. మరి మొత్తం కుటుంబం అంతా కూడా తినేవాళ్ళు. ఈరోజు కుటుంబంలో అందరు సదస్యులు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. అయినా కూడా పట్టపూర్తి జరగటం లేదు. దుఃఖి అలజల్లలో వచ్చేస్తున్నారు. ఎందుకు, ఏ కారణమైంది, ఏం తేడా వచ్చింది? దేహభావం అనేటువంటి తేడా. ఈరోజు ఆత్మ దేహ సంబంధంలో 84 జన్మలు వస్తూ తన్ని తాను దేహం అనుకోవడం మొదలుపెట్టింది. నేను ఆత్మను కాను దేహము అని అనుకుంటున్నారు. ఈనాటికి 2500 సంవత్సరాల టైంలో ఋషులు మహర్షులు ఎవరైతే వచ్చారో వాళ్ళు శాస్త్రాలలో ఏ నియమం పెట్టారంటే, మీరు తిలకం పెట్టుకోండి అని. బొట్టు పెట్టుకోండి, దాని ద్వారా ఒకళ్ళిద్దరిని మీరు చూసుకున్నప్పుడు ఆత్మ గుర్తుకు రావాలి. ఇప్పుడు బొట్టు పెట్టుకోవడం కేవలం మాటల్లో ఉండిపోయింది. మంచి విషయము నేటికి కూడా మాటలు ధారణ చేస్తున్నారు. పురుషులు ఆ విషయం కూడా వదిలేశారు. ఒకవేళ పెట్టుకున్నా కూడా సన్యాసులాగా 3 నామాలు పెట్టుకుంటున్నారు. మేము ఒక్క ఆత్మ కాదు, మేము ముగ్గురు ముగ్గురము, బ్రహ్మ విష్ణు శంకర్ ముగ్గురు కూడా మాలో ఉన్నారు. మేము త్రిమూర్తి శివులం. కాబట్టి ఉల్టా జ్ఞానము విపరీత జ్ఞానం తీసుకున్నారు. ఒకవేళ ఈ విషయమే గనక వాళ్ళకి బుద్ధిలో గుర్తుండుంటే ఈనాటికి ఋషులు మునులు మనకి అలవాటు చేశారు బొట్టు తిలకం పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, ఆత్మ యొక్క స్మృతి నిలబడి ఉండాలి అని తెలిసి ఉంటే గనక ఇది ఏదో తిలకం పెట్టుకునే విషయం కాదు. అప్పుడు దృశ్యమే వేరుగా ఉండేది. ఇప్పుడు బాబా వచ్చి చెప్తున్నారు, పిల్లలు మీరు ఏమి చూపించుకునే అవసరం లేదు, ప్రదర్శన చేసుకునే అవసరం లేదు. మీరు బిందువు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బొట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, తిలకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మూడు నామాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు ఆత్మ అని అనుకోండి. మేము వెలిగేటువంటి స్టార్ ఆత్మలము. దేహము అనుకోవడం మర్చిపోండి. మిమ్మల్ని కూడా దేహం అనుకోదు, ఆత్మ అనుకోండి. ఇతరులను కూడా దేహం అనుకోవద్దు, ఆత్మ అనుకోండి. ఒకవేళ ఈ ప్రాక్టీస్ మీరు పక్కా చేసినట్టయితే, పూర్తిగా చేసినట్టయితే గనక ఐదు వికారాలు వాటంతట అవే పారిపోతాయి. ఎందుకంటే దేహం అని అనుకుంటే గనక ఐదు వికారాలు ప్రవేశిస్తాయి. దేహం అనుకుంటే గనక నేను పురుషుణ్ణి, ఈమె స్త్రీ, అప్పుడు అభిమానం వచ్చేసింది. స్త్రీ పురుషుడు అనేటువంటి దేహాభిమానం వచ్చేస్తే అప్పుడు ఒకరిద్దరిలో ఆకర్షణ వచ్చేస్తుంది. ఎంతెంత మనము నేను ఆత్మ అని ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో అంతంత ఈ కామవికారము పరిగెట్టుతూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. క్రోధం ఎప్పుడొస్తుంది? నేను పెహల్వాణ్ణి, చాలా పుష్టిగా ఉన్నాను, ఇతను బక్కవాడు, ఇతను నాతో ఏంటి పోటీకి వస్తాడు, ఇతను నా ముందు ఏం మాట్లాడతాడు, ఒక చెంప దెబ్బ ఇస్తాను అని అనుకుంటాడు. ఎందుకు అహంకారం వచ్చింది, క్రోధం వచ్చింది, ఎందుకని వచ్చింది? దేహం రూపంలో చూశాడు అందుకని. క్రోధం కూడా దేహాధారంగానే వస్తుంది. లోభం, లోభం ఎందుకు వచ్చింది? నేను ఇంత ధన సంపత్తిని పోగు చేసుకున్నాను, నేను ఇంత సంపత్తికి అధికారిని. ఇతనెవరు? రోడ్డు మీద అడుక్కునేవాడు. ఇతను నాతో పోటీ ఎలా చేస్తాడు? ఈ లోభ వృత్తి ఇది కూడా అహంకారం తీసుకొస్తుంది. ముసల్మానులు ఏం చేశారు? హిందుస్థాన్ పైన ఆక్రమణ ఎందుకు చేశారు? ఎందుకంటే వాళ్ళు లోభంతో ప్రభావితమయ్యి ఈ హిందుస్థాన్ మీద ఆక్రమణ చేశారు, ఆక్రమకులు అయిపోయారు. ఏది చేయకూడదో అదే చేశారు. క్రోధం అవ్వనండి, కామం అవ్వనండి, లోభం అవ్వనండి, మోహం అవ్వనండి. నా పిల్లాడు తల్లి గర్భం నుంచి వస్తాడు అని అంటే ఆమెకి ఆ పిల్లాడితో మోహం వచ్చేస్తుంది. సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే అలాంటి విషయాలు మోహం కూడా ఎందుకు పుట్టుకొస్తుందంటే దేహాభిమానం కారణంగా. నా పిల్లాడు నా శరీరం నుంచి పుట్టాడు, తండ్రికి కూడా ఆ పిల్లాడి మీద మోహం వస్తుంది. తల్లికి కూడా మోహం వచ్చేస్తుంది. అయితే లోకంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు దుఃఖంతో బాధలతో ఉన్నారు, వాళ్ళ మీద ఎందుకు రాదు? తన పిల్లాడి మీదే ఎందుకు బుద్ధిపోతోంది? ఎందుకంటే నా నుంచి పుట్టాడు, నా శరీరం నుంచి పుట్టాడు, అందుకే మోహం పుట్టేది కూడా దేహాభిమానం కారణంగానే పుడుతుంది. అహంకారము, నేను ఈ శరీరంతో రాజును, ఇతడు రాంకు, ఈ దేహ అహంకారము ఇది 5 వికారాలను పుట్టిస్తుంది. అందుకే ఈ వికారాలన్నీ క్షమింప చేయటానికి పరమాత్మ తండ్రి వచ్చి ముందు ముందు పాఠం ఏం చెప్తారంటే, పిల్లలు మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి అని. మిమ్మల్ని ఆత్మ అని అనుకుంటే ఈ 5 వికారాలు వాటంతట అవే పారిపోతాయి. దేవతలకి ఆత్మిక స్మృతి ఉంటుంది. దేవతలకు దేహ స్మృతి ఉండదు. ఆత్మ అనుకోవడం ద్వారా ఆత్మ వైపుకు బుద్ధి యొక్క ఆకర్షణ వెళుతుంది. దేహము అని అనుకున్నట్లయితే దేహం యొక్క కర్మేంద్రియాల పైన బుద్ధి యొక్క ఆకర్షణ వెళుతుంది. అందులో కూడా భ్రష్టేంద్రియాలు ఎక్కువ ఆకర్షిస్తాయి. భ్రష్టేంద్రియాల పైన బుద్ధి యొక్క ఆకర్షణ పోతే శక్తి భ్రష్టేంద్రియాల పైన వెళ్ళిపోతుంది. భ్రష్టేంద్రియాల పైన బుద్ధి ఆకర్షణ వెళ్ళినప్పుడు బుద్ధి భ్రష్టేంద్రియాలతో పతనం అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే శ్రేష్టేంద్రియాల పైన బుద్ధి యొక్క ఆకర్షణ వెళ్తుందో, ఎక్కడైతే ఆత్మ నివాసం ఉంటుందో, అప్పుడు శ్రేష్ఠ ఇంద్రియాల ఆకర్షణతోటి పిల్లలు సంతానము పుట్టుకు వస్తారు. దేవతల యొక్క సృష్టి భ్రష్టేంద్రియాలతోటి జన్మ ఉండదు. శ్రేష్ఠ ఇంద్రియాల ద్వారా వాళ్ల పుట్టుక ఉంటుంది. దీంట్లో మన భారతదేశంలో ఈ విషయంలో ఉదాహరణ కూడా ఉంది. ఏ పక్షి మన రాష్ట్ర పక్షి అని అంటారు? నెమలి. ఎందుకు? నెమలిని రాష్ట్రపక్షి అని ఎందుకంటారు? ఎందుకంటే ఆ నెమలి యొక్క పించాన్ని కృష్ణుని యొక్క తల మీద పెడతారు. ఎందుకంటే నెమలి వికారి ఇంద్రియాలతోటి సంతానాన్ని పుట్టించదు. ఇప్పటికీ కూడా ఇటువంటి ఉదాహరణ ఉంది. ఎప్పుడైతే మగ నెమలి నృత్యం చేస్తుందో అప్పుడు ఆడ నెమలి మగ నెమలి కన్నీరు తాగుతుంది, దాని నుంచే గర్భం నిలబడుతుంది. ఎప్పుడు ఈ ఆడ నెమలి మొగలి నెమలి యొక్క ఈ ఉదాహరణ చెప్తూ ఉన్నప్పుడు, కాబట్టి ఇటువంటి శ్రేష్ఠ ఇంద్రియాలతో జన్మ ఉండేటటువంటి సృష్టి ఉండదా? బ్రష్టేంద్రియాలు మలమూత్రాలతో నిండిన ఇంద్రియాల మీద బుద్ధి రమిస్తే గనక బుద్ధి భ్రష్టమవుతుందా? మరి శ్రేష్టమవుతుందా? భ్రష్టమవుతుంది. ఇప్పుడు తండ్రి భగవంతుడు వచ్చారు. ఇప్పుడు భగవంతుడు తండ్రి వచ్చారు చెప్తున్నారు, పిల్లలు మీరు దేవతలుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు మీరు రాక్షసులు అయిపోయారు. మీరు దేవతలుగా ఉన్నప్పుడు మీరు సుఖదాయి సుఖము అనుభవించేవాళ్ళు. మీరు ఇటువంటి దుఃఖము ఇటువంటి సుఖము అనుభవించేవాళ్ళు కాదు. దీనివల్ల ఆదిలోనూ దుఃఖము, మధ్యలోనూ దుఃఖము, మరియు అంతంలో కూడా దుఃఖము. పిల్లవాడు జన్మించినప్పుడు స్త్రీకి కూడా దుఃఖం వస్తుంది. కన్య ఎప్పుడైతే తల్లి అయ్యి జన్మనిస్తుందో అప్పుడు చాలా దుఃఖం వస్తుంది. మరి పురుషుడు కూడా నిస్తేజమైపోతాడు, అతనికి కూడా శక్తి క్షీణమైపోతుంది. ఎంతో సమయాన్ని బ్రహ్మచర్య శక్తి ఉంది, అదంతా కూడా నష్టమైపోతుంది. ఎవరి ఆదే దుఃఖమైనప్పుడు, అలాంటి పిల్లవాడు పుడుతున్నప్పుడు సుఖమిచ్చే పిల్లవాడు పుడతాడా? దుఃఖమిచ్చే పిల్లవాడు పుడతాడా? దుఃఖమిచ్చే పిల్లవాడు పుడతాడు. అందుకే ఈ రోజుల్లో పుట్టే వాళ్ళందరూ తేలు మండకబ్బలు లాంటి పిల్లలు పుడుతున్నారు. ఎవరు కూడా తల్లిదండ్రులకు విలువ ఇవ్వడం లేదు. తమ రచయితలకే విలువ ఇవ్వనప్పుడు ఇంకా లోకానికి విలువ ఏమిస్తారు? ఇప్పుడు ఈ సృష్టి నష్టం కాబోతుంది. యాటమ్ బాంబులు తయారయ్యాయి. నేటికి 100 సంవత్సరాల క్రితం ఎవరికి కూడా యాటమ్ బాంబులు అంటే ఏ వస్తువు కూడా తెలియదు. ఇప్పుడు భగవంతుడు వచ్చారు, యాటమిక్ ఎనర్జీ కూడా తయారైంది. కానీ భగవంతుడి యొక్క స్థాపన కార్యం ఎప్పటిదాకా అయితే పూర్తి కాదో, మాలారూపి సంఘటన గుంపు ఎప్పటిదాకా అయితే తయారు కాదో, మొత్తం సృష్టిని వాళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు. ఎప్పటిదాకా అయితే ఆ శ్రేష్టాత్మలు ఈ లోకంలో ప్రత్యక్షం కారో, ఆ 9 లక్షల పెద్ద అతి పెద్ద మాల, 9 లక్షల నక్షత్రాల మాల, ఆ ఆకాశంలో నక్షత్రాలు అనగా ఉన్నతోన్నతమైన స్థితి ఉన్న నక్షత్రాలు, చైతన్య నక్షత్రాలు. ఎప్పటిదాకా లోకంలో జ్ఞానం అనే వెలుగును ప్రసారం చేసే స్థితిలోకి రారో, తయారు కారో, అప్పటిదాకా కూడా యాటం బాంబుల విస్ఫోటనము పూర్తి శక్తితో జరగదు. ఎప్పుడైతే ఆ 9 లక్షల నక్షత్రాలు తయారవుతాయో అప్పుడు ఈ లోకంలో 5-7 రోజుల లోపల ఆటమిక్ విస్ఫోటనము ఎంత ప్రబలంగా వస్తుందంటే మొత్తము ప్రపంచమంతా కూడా సమాప్తమైపోతుంది. ఆటం బాంబుల విస్ఫోటనం మూలంగా ఈ పృథ్వీ యొక్క బ్యాలెన్స్ కదిలిపోతుంది, ఊగిపోతుంది, భూకంపాలు వస్తాయి. ఇప్పుడు ఏవైతే పెద్ద పెద్ద బిల్డింగులు తయారు చేశారో, 100 అంతస్తులున్నవన్నీ, అవన్నీ కూడా భూసాయిగా భూమి మీద ఒరిగిపోతాయి. పేక ముక్కల్లాగా కింద పడిపోతాయి. కనుక లోకంలో ఎక్కువ పెద్ద వినాశనము ఈ భూకంపాల ద్వారా జరుగుతుంది. ఆటం బాంబులు పేల్చడం మూలంగా ఇంత వినాశనం జరగదు. భూకంపాల ద్వారా చాలా పెద్ద వినాశనం జరుగుతుంది. ఆటం బాంబులు పేలడం మూలంగా భూమి యొక్క నార్త్ పోల్, సౌత్ పోల్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మైళ్ల దూరంలో ఉన్నటువంటి మంచు కొండలు అవన్నీ కరిగి సముద్రంలోకి వస్తాయి. సముద్రం యొక్క తలము 100 మీటర్లు పైకి ఎగురుతుంది. బొంబాయి, మద్రాసు, కలకత్తా ఇటువంటి పట్టణాలు అవన్నీ మునిగిపోతాయి. అవే కాదు, ఈ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ౫00 సంవత్సరాల క్రితము వీటి యొక్క నామం, పేరు మరి రూపము మనిషి యొక్క బుద్ధి పటలంలో లేవు. అవన్నీ కూడా సముద్రం యొక్క అడుగుకు వెళ్లిపోతాయి. ఇవి వేరే వేరే ధర్మఖండాలు. ఈ ధర్మఖండాలు 1000 సంవత్సరాల క్రితము లేవు, మరి ఇప్పుడు ఉండబోవు. ఒకటే ధర్మఖండము మిగులుతుంది, భారతఖండం. భారతఖండంలో దేవతల యొక్క రాజ్యము వస్తుంది, అసుర్ల యొక్క రాజ్యము సమాప్తమైపోతుంది. ఈరోజు భారతీయ జనమానసం పైన విదేశీయుల యొక్క సంస్కారము ప్రబలమైపోతుంది, పెత్తనమైపోతుంది. విదేశీయుల యొక్క శాసనతంత్రము పెత్తనమైపోతుంది. స్వదేశీ యొక్క శాసనతంత్రము రాజుల యొక్క రాజ్యము. ఆ రాజుల యొక్క రాజ్యము భగవంతుడు వచ్చి స్థాపన చేయించారు. విదేశీయులు వచ్చి దానిని ప్రజాతంత్రం చేశారు. ప్రజలపైన ప్రజల యొక్క రాజ్యము. ఇప్పుడు ఈ ప్రజలపైన ప్రజల రాజ్యము సమాప్తము కాబోతున్నది, సఫలము కాదు. ప్రజలకి అర్థం కూడా అవుతోంది ఈ విషయం. ఇది కూడా వాళ్ళకి అర్థమైంది. సుభాష్ చంద్రబోసు, మహాత్మా గాంధీ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ విషయంలో ఫెయిల్ అయిపోయారు అని. ఇప్పుడు లోకులకి ఎక్కడ ఒడ్డు కనిపించటం లేదు. నాలుగు వైపులా చీకటే చీకటి కనిపిస్తోంది. ఇప్పుడు కొద్ది సమయంలోనే అందరి కళ్ళు తెరుచుకుంటాయి. కొంచెము వినాశనం యొక్క నగాడ మోగనండి. అందరూ ఇంకా లేచి తిన్నగా నించుంటారు. ఓం శాంతి.